ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మిరప సాగులో రైతులు పాటించవలసిన నాణ్యతా ప్రమాణాలు అను విషయం మీద వ్యవసాయ కళాశాల అషరాపేట విద్యార్థులు సంభాషణ రూపంలో తెలియజేస్తున్నారు. ఇందులోని పాత్రలు, పాత్రదారులు రామయ్యగా అనిల్, రంగమ్మగా జయ, అగ్రికల్చర్ ఆఫీసర్గా సాహితి, సుగుణగా గిరీష్మ, సత్యమ్మగా వందన, పర్యవేక్షకురాలిగా పి సాహితి. వాణిజ్య పంటలలో మిరప ముఖ్యమైన పంట. భారతదేశంలో 790,930 హెక్టార్లలో సాగు చేయబడింది. 13,76,400 టన్నుల దిగుబడి వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో మిరప 79,000 హెక్టార్లలో సాగు చేస్తూ 2.8 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడిని పొందుతున్నాము.
రంగమ్మ, ఓ రంగమ్మ, ఏడున్నావే, ఇట్రా.
ఆ వస్తున్నా అయ్యా, ఏడికి పోలేదయ్యా, ఇంట్లోనే బట్టలు ఉతుకుతున్నా. ఏందయ్యా హడావిడిగున్నా?
ఏం లేదే, అన్నం పెట్టు, శనికి పోవాలి. ఏం కూర చేసినావు ఇవాళ?
టమాటా కూర చేసిన.
సర్లే గాని పెట్టు, తొందరగా ఆకలైతాంది.
జరసేపు ఆగయ్యా, బట్టలు ఆరేసి వచ్చి పెడతా.
సరే సరే, తొందరగా ఆరేసిరా మరి.
ఇలా రంగమ్మ మరియు రామయ్యల మధ్య సంభాషణ జరుగుతుండగా రామయ్య దూరపు బంధువు అగ్రికల్చర్ ఆఫీసర్ గా బాధ్యతలు నిర్వహిస్తుండగా ఆ గ్రామంలో జరిగే రైతు సదస్సుకు హాజరు కమ్మని పిలవడానికి వస్తుంది. వారి మధ్యన సంభాషణ విందాం.
బాబాయ్, పిన్ని, బాగున్నారా?
హా, బాగానే ఉన్నానమ్మా, నువ్వెట్లున్నావు?
మంచిగానే ఉన్నా బాబాయ్.
ఏందో ఇవాళ మేడం గారు దారి తప్పి మా ఇంటికి వచ్చినట్లున్నారు.
అదేం లేదు బాబాయ్, ఎప్పుడు వద్దామనే అనుకుంటా, కానీ ఇగో ఈ ఉద్యోగం పనులతోనే సరిపోతుంది.
అట్లనే గాని మా అల్లుడు, మనవరాలు కూడా బాగున్నారా? మరి
బాగున్నారు బాబాయ్.
ఇంకేందమ్మా సంగతులు?
ఏంలే పిన్ని, మన ఊరికి రేపు పెద్ద పెద్ద వ్యవసాయ శాస్త్రవేత్తలు వచ్చి పత్తి, మిరప, పొగాకు వంటి వివిధ పంటలు పండించేటప్పుడు తీసుకోవాల్సిన మెలకువల గురించి చెప్తారు.
అట్లనా? మిరప పంట గురించి ప్రత్యేకంగా చెప్తారా?
అవును పిన్ని, అందుకే బాబాయ్ని పిలుద్దామని వచ్చిన.
అట్లనా? అందుకేననుకుంటా, పొద్దుగాల సంధి, ఆటోవాడు మైక్ పట్టుకుని తిరుగుతూనే ఉండు, కానీ అదేందో నాకు అర్థం కాలేదమ్మా.
అవును పిన్ని, మేమే రైతులందరికీ తెలియాలని పెట్టినాం.
అవునమ్మా, మీరు మాత్రం ఇల్లు తిరిగి ఏం చెప్తారు, ఇట్లా చేసి మంచి పని చేసిర్రు.
ఆ పిన్ని, ఇంకా గంగారంలో ఉన్న మామయ్యను కూడా రమ్మని చెప్పిన.
మరి వస్తున్నాడా గాన్న?
ఆ వస్తా అన్నాడు పిన్ని.
ఇగో అమ్మా, సమయానికి వచ్చినావు గాని రెండు ముద్దలు అన్నం తిని పోదు, ఉండు.
వద్దు బాబాయ్, పోవాలా, ఇంట్లో మీ మనవరాలు చూస్తా ఉంటది.
సరేనమ్మా, పోయిరా.
పిన్ని పోయేస్తా బాబాయ్, పోయేస్తా.
అగ్రికల్చర్ ఆఫీసర్ వెళ్లిన తర్వాత రామయ్య, రంగమ్మల మధ్య సంభాషణ విందాం.
కాళ్ళు చేతులు కడుక్కురా, అన్నం పెడతా. ఇగో అయ్యా. అయ్యా, రేపు మీటింగ్ పోతావా మరి?
ఏందే పోయేది, యాడికి పోవాలా? వాళ్ళు చదువుకున్నోళ్ళు, ఏందేందో చెప్తారు, అవన్నీ పాటించేది కాదు, పాడులేదు. అయినా వాళ్ళు చెప్పినవన్నీ పాటించాలంటే చాలా ఖర్చు అవుతుంది, ఆడికి పోయి సమయం చాలా వృధా అవుతుంది, తప్ప ఏమీ లేదు. రేపు చేనుకు దుక్కి దున్నాలే.
మరి ఇందాక పిల్లకి వస్తానని చెప్పిన ఎందుకయ్యా?
వస్తానని చెప్పకపోతే ఏం చెప్తారే? అట్లనే రానని చెప్తే ఆ పిల్ల ఏమనుకుంటది?
కానీ నాకెందుకో నువ్వు ఆ మీటింగ్ పోతేనే మంచిది అనిపిస్తుంది.
పోయేది లేదు, ఏం లేదు, గాని ఇక నువ్వు పని చూసుకో.
ఆ సరేనయ్యా, ప్రతిదానికి కసుబుసలాడతావు, పోతున్నాలే.
రైతు సదస్సుకు అందరూ హాజరయ్యారు, కాని రామయ్య హాజరు కాలేదు. 6 నెలల తర్వాత రంగమ్మకి అన్నవరసైన వెంకన్న గంగారంలో తన గృహ ప్రవేశానికి పిలుస్తాడు.
అయ్యా, మా వెంకన్న నచ్చిపోయిండు.
అట్లనా, మంచిగున్నాడంటనా? ఇంతకు ఎందుకు వచ్చిండు?
హా, మంచిగానే ఉండు. వాళ్ళు కొత్త ఇల్లు కట్టుకున్నారు, గృహ ప్రవేశానికి పిలవడానికి వచ్చిండు.
అట్లనా?
పోదామా అయ్యా, వచ్చే గురువారం అంట.
నేను రానులే గాని నువ్వు పోయిరా.
ఎక్కడికి పోదామన్నా రానంటావు ఎందుకయ్యా? అయ్యా, పోదామంటే ఇద్దరం పోదాం, లేదంటే లేదు.
అబ్బా, ఎంత చెప్పినా నీ వాదన నువ్వే గాని నా మాటలు వినిపించుకో. ఎందుకే చెప్పాగా నేను రానని? నువ్వయ్యరా
గదే కదా, నేను అడుగుతున్నా, ఎందుకు రావు?
మీ అన్న మనము ఒకేసారి పంటేశాం, ఒకే నారు, ఒకే రకం పురుగు మందులు, ఇంకా అన్ని వాళ్ళ పొలానికి వేసినట్టే మన పొలానికి వేసినాం. కానీ ఇప్పుడు చూడు, వాడికేమో పంటలు బాగా వండి ఎక్కువ దిగుబడి వచ్చి కొత్తగా ఇల్లు కట్టుకుని గృహ ప్రవేశం చేస్తుండు. మరి మనమేమో ఉన్న 4 ఎకరాల్లో 1 ఎకరం తాకట్టు పెట్టినాం. నాకు చిన్న ముఖంగా ఉంది, నేను రాను, నువ్వు పోయిరా.
గట్లనేనయ్యా, పోయేస్తాలే.
రంగమ్మ గృహ ప్రవేశానికి తన అన్నయ్య ఇంటికి వెళ్తుంది. అక్కడ రంగమ్మ మరియు వెంకన్న భార్య సుగుణ మధ్య సంభాషణ విందాం.
రంగమ్మదిన, బాగున్నావా? చాలా రోజులైంది చూసి.
బాగున్నా సుగుణ, నువ్వెట్టున్నావు?
బాగానే ఉన్నా గాని ఏంది ఒక్కదానివే కనిపిస్తున్నావు? మా అన్న రాలేదా?
లేదు సుగుణ, రాలే. ఊళ్ళో ఏదో పనుందంట, అందుకే నన్నే బొమ్మన్నాడు. లేకపోతే ఇద్దరం వచ్చేటోళ్ళం. మా అన్న పిల్లలు కనిపిస్తలేరు, ఎటు పోయిర్రు?
మీ అన్న ఏదో పనుండి బయటకు పోయిండు.
సర్లే, మంచిదినా, మా పెద్దమ్మ ఎక్కడుందో చెప్పు, పోతా. ఇక నీకు పనులుంటాయిగా, చేసుకోపో.
మీ పెద్దమ్మ పాతింటి దగ్గరుంది, అక్కడ కొంచెం పనుంటే చేస్తుంది.
సరే సుగుణ, మా పెద్దమ్మని పలకరించి వస్తా. చూసి చాలా నాళ్ళయింది.
ఇల్లు చూసి పోదువు గాని, రావదినా?
చాలా బాగుంది సుగుణ, దేనికైనా రాసి పెట్టుండాలి.
అంతా దేవుడి దయవదినా, ఈ ఏడు పంట బాగా పండింది కాబట్టి గట్టెక్కినాం, లేకపోతే బాధలు పడాల్సి వచ్చేది.
అవును సుగుణ, సరే మరి పెద్దమ్మ కడిగి పోయేస్తా.
రంగమ్మ వెంకన్న తల్లి అనగా తన పెద్దమ్మను కలవడానికి వెంకన్న యొక్క పాత ఇంటికి వెళ్తుంది. అక్కడి సంభాషణను విందాం.
ఓ పెద్దమ్మ, బాగున్నావానే?
అరే రంగమ్మ, ఇగరా కూర్చో, బాగున్నావా? ఎప్పుడొచ్చినావు? అల్లుడేడి
ఓర్ని, గింత సందు కూడా ఇయ్యకుండా అన్ని ఒకేసారి అడుగుతావేమే?
చాలా రోజులైందిగా చూసి, అందుకే ఆనందం ఎక్కువై అట్లా అడిగినాలే. మా అల్లుడేడి రాలేదా?
ఆయనకి ఊళ్ళో ఏదో పని ఉందని రాలేదే. నువ్వెట్లున్నావు పెద్దమ్మ? ఆరోగ్యం మంచిగుందా?
హా, మంచిగానే ఉన్నా.
పెద్దమ్మ నిన్నొకటి అడుగుతాను, ఏమనుకోవుగా?
నేనేమనుకుంటానే, అడుగు.
అది అది ఏందంటే?
అడుగుతా అని చెప్పి అది అది అని నసుగుతావేందే? నా దగ్గరే మొహమాటం, అడుగు.
అన్న ఒకసారి పెద్ద ఇల్లు కొని గృహ ప్రవేశం చేసిండు కదా, గన్ని పైసలు యా నుంచి వచ్చినాయే. అన్న వేసింది, మేమేసింది, మొత్తం ఒకే రకం పంట. కానీ మాకేమో పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు, అందుకే అడుగుతున్నా.
ఏమోనే మరి, మీ ఊర్లోనే ఏదో రైతు సదస్సు అని వ్యవసాయానికి సంబంధించిన వాళ్ళంతా పంటలు ఎలా వండియాలో చెప్పారంటగా 6 నెలల క్రితం. అందులో మనకు తెలిసిన అమ్మాయి అదేనే, ఆ నర్సయ్య బిడ్డ కూడా పనిచేస్తుందంటగా. అది ఫోన్ చేసి చెప్తే మీ ఊరు వచ్చిందంట మీ అన్న.
అవును పెద్దమ్మ, వచ్చిండంట.
హా, గదే, అక్కనే వాళ్ళు చెప్పింది విని అట్లనే చేసిండు. అక్కడికి పోవటమే మంచిదైందని మీ అన్న సుగుణతో 2 రోజులకు ఒకసారైనా చెప్తాడు. అవునే, ఆ సదస్సు జరిగినది మీ ఊర్లోనేగా, మీరు పోలేదా?
అది అప్పుడు మీ అల్లుడికి ఒంట్లో బాగాలేక పోలేదు పెద్దమ్మ.
మరి నీకేమాయా, నువ్వు పోకపోయినావు?
ఏమో పెద్దమ్మ, పోలే. నాకేం అర్థమైతుందని పోలే.
ఎండనవాడు వచ్చినావు, ఏమైనా తాగరాదే? ఎప్పుడు అట్లనే అంటావు, ఇగో నీళ్ళైనా తాగు.
ఇప్పుడు ఏమద్దులే పెద్దమ్మ.
ఇలా గృహ ప్రవేశానికి పోయొచ్చిన రంగమ్మ రామయ్యతో మాట్లాడుతుంది. వారి మధ్య సంభాషణను విందాం.
రంగమ్మ, ఎప్పుడొచ్చినావే?
ఇప్పుడే వచ్చినాయ్యా, వచ్చేసరికి నువ్వు లేవు. ఏడికి పోయినావు?
సూరన్ ఇంటికి పోయినా గాని మీ అన్న ఇల్లు ఎట్లుంది?
మస్తుందయ్యా, చుట్టాలు కూడా బాగా వచ్చిర్రు, బాగా చేసిర్రు.
అట్లనా?
మన ఊళ్ళో అప్పుడొక రైతు సదస్సు జరుగుతుందని నర్సయ్య బావులో బిడ్డ వచ్చి నిన్ను కూడా రమ్మని పిలిచింది, గుర్తుందా?
ఆ పిలిచింది, గుర్తుంది. అయితే ఏంది?
అక్కడికి పోయి వాళ్ళేం చెప్తారో ఇనమన్నా. ఇన్నావా?
పోలేదు, ఇన్లేదు. ఇప్పుడేందే నీ బాధ?
నా బాధ ఏందా? ఇగో వెంకన్న ఆ సదస్సు కోసమే వాళ్ళ ఊర్లో నుండి మన ఊరికి వచ్చి ఇన్నాడంట. నువ్వేమో ఉన్న ఊర్లోనే ఉండి ఇల్లు నుండి కూడా కదలకపోతువి.
అయితే ఇప్పుడు ఏమైందే?
అన్నా వాళ్ళు చెప్పినవన్నీ ఇని పాటించిండంట, అందుకే మంచి దిగుబడి వచ్చింది, ఇల్లు కట్టిండు.
అయితే నేనే పెద్ద తప్పు చేసిన రంగమ్మ, ఆ సదస్సుకు నేను కూడా పోవాల్సి ఉందే.
అయ్యా ఇప్పటికైనా ఏం కాదులే, ఆ పిల్ల దగ్గరికి పోయి ఒకసారి కనుక్కో, దానికి కూడా తెలిసి ఉంటది కదా.
గట్లనే ఇయాలనే పోయొస్తా.
మంచిదయ్యా, పోయిరా.
రామయ్య తన దూరపు బంధువైన ఏవో ఇంటికి వెళ్తాడు. అక్కడి సంభాషణను విందాం.
బాబాయ్, బాగున్నావా? ఎప్పుడో మీ ఇంటికి వచ్చినప్పుడు చూసినా, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా.
బాగానే ఉన్నానమ్మా, కానీ.
కానీ ఏంది బాబాయ్, ఏమైంది?
నేను నువ్వు చెప్తున్నా వినకుండా పెద్ద తప్పు చేసిందమ్మా. 6 నెలల క్రితం మీరు జరిపిన రైతు సదస్సుకు వచ్చి మీరు చెప్పినవి పాటించుంటే ఇప్పుడు నాకు ఈ కష్టం వచ్చిండేది కాదమ్మా.
బాధపడకు బాబాయ్, ఇప్పుడు నీకు కావాల్సిన విషయం నేను చెప్తా. కానీ ఇక నుండైనా అట్లాంటి కార్యక్రమాలకు పండగకు ఎవరు పిలిచినా పోయిరా.
అట్లనేనమ్మా, ఈసారి నుంచి ఖచ్చితంగా పోయేస్తా.
బాబాయ్, ఏం లేదు, మీరు పండించే పంటలో కొన్ని నాణ్యతా ప్రమాణాలను పాటిస్తే ఇక మీ దిగుబడి పెరగక మానదు.
అవేంటో చెప్పమ్మా.
మొక్కల మీద మిరపకాయల్ని ఎక్కువగా పండించొద్దు.
ఎక్కువగా పండితే ఏమైతుందమ్మా?
ఎక్కువగా పండితే మిరప నాణ్యత తగ్గుతుంది. ఎక్కువ రోజులు మొక్క మీద ఉంచకూడదు. కాయలు కోసే ముందు మందులు పిచికారీ చెయ్యొద్దు.
మందులు కొట్టకపోతే దిగుబడి ఏడొస్తదమ్మా?
గట్లనుకునే మీరు పొరపాటు చేస్తారు. కాయలు కోసే ముందు మందులు కొడితే వాటి మీద అవశేషాలుండే ప్రమాదం ఉంది.
గట్లనా? ఈసారి కొట్టనమ్మా, ఇంకా చెప్పమ్మా.
రాత్రిళ్ళు మంచు బారిన పడకుండా కాయలను కప్పి ఉంచాలి. తేమ 10% మించి ఉండకుండా ఎండబెట్టాలి. ఎండబెట్టేటప్పుడు దుమ్ము ధూళి లేకుండా కాయలు శుభ్రంగా ఉండేటట్లు చూడాలి. కాయలు ఎండబెట్టే దరిదాపుల్లో కుక్కలు ఎలుకలు మరియు పందికొక్కులు రాకుండా చూసుకోవాలి. తాలుకాయలను మచ్చకాయలను గ్రేడింగ్ చేసి వేరు చేయాలి. నిల్వ చేయడానికి తేమలేని గోనె సంచుల్లో కాయలు నింపాలి.
మరి తేమ ఉండే ప్రదేశాల్లో ఎట్లా నిల్వయ్యాలమ్మా?
తేమ తగలకుండా వరి పొట్టు లేదా చెక్కబల్లల మీద గోడలకు 50-60 సెంటీమీటర్ల దూరంలో నిల్వ ఉంచాలి.
ఇంత జాగ్రత్తగా కాపాడుకోవాలంటే మాలాంటి రైతులకు కష్టమే కదమ్మా.
అవును బాబాయ్, కష్టమే. అందుకే వీటిని జాగ్రత్తగా నిల్వ చేసి ధర బాగా పలికినప్పుడు అమ్ముకునేలా ఒక సదుపాయం ఉంది. దీన్ని కోల్డ్ స్టోరేజీ అంటారు బాబాయ్. మీలాంటి రైతులు గిట్టుబాటు ధర లేనప్పుడు నష్టపోకుండా ఇది చాలా ఉపయోగపడుతుంది. దీనిలో మిరపకాయల్ని ఎన్ని రోజులైనా నాణ్యత తగ్గకుండా నిల్వ చేసుకోవచ్చు.
కోల్డ్ స్టోరేజీయా? అంటే ఏంటమ్మా?
అంటే తెలుగులో శీతల గిడ్డంగులు అంటారు. మిరపకాయల్ని వాటిలో పెడితే ఎన్ని రోజులైనా రంగు తగ్గదు.
అందుకే నా మిరప పోయినసారి సరిగా రంగు లేక అంతా తాలుకాయలాగా అయింది.
అంతేకాదు బాబాయ్, కాయలు నిగనిగలాడుతూ మంచి రంగు రావాలని ఈ మధ్య కొత్తగా రసాయనాలను రంగులను వాడుతున్నారు. అవి వాడొద్దు.
గట్లనేనమ్మా, శీతల గిడ్డంగికి ఎంత ఖర్చు అవుతుందమ్మా? మరి
క్వింటాకి 120-162 రూపాయల వరకు అవుతుంది బాబాయ్.
మంచిదమ్మా, నీ దగ్గరకు వచ్చి మంచి పని చేసిన. ఈసారి పండించే పంటకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటా. ఇక ఓయేస్తానమ్మా.
సరే బాబాయ్, మంచిది, పోయిరా.
రామయ్య ఏవో ఇంటి నుండి తన ఇంటికి వెళ్లి రంగమ్మతో అక్కడ జరిగిందంతా చెప్పి మళ్లీ మిరప పంటను వేసి ఏవో చెప్పిన నాణ్యతా ప్రమాణాలు పాటించి మంచి లాభం పొందుతాడు. పంట చేతికి వచ్చిన తర్వాత రామయ్య మరియు రంగమ్మ మధ్య సంభాషణ విందాం.
అయ్యా, ఈ ఏడు మిరప పంటతో మనం బాగానే లాభపడ్డాం కదా?
ఆ అవునే, దేవుడి దయ వల్ల, ఆ నర్సయ్య బిడ్డ దయ వల్ల ఈ ఏడాది గట్టెక్కినాం.
ఇక మన పొలాన్ని ఆ తాకట్లోడి దగ్గర నుంచి ఇడిపించుకుందామయ్యా.
అవునే, వాడి దగ్గర పోయి చేను ఇడిపించుకుని కొత్త బట్టలు ఇంట్లోకి కావాల్సిన సరుకులు కొనుక్కొని వద్దాం పద.
మరి ఎప్పుడు పోదామయ్యా?
ఎప్పుడో ఎందుకే, రేపే పోయేద్దాం.
కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వెలుపులవుతారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వెలుపులవుతారు.
ఓ రైతన్నా, నువ్వు కూడా వ్యవసాయ శాస్త్రవేత్తలు వ్యవసాయ అధికారులు నిర్వహించే కార్యక్రమాలకు హాజరయ్యి వారి చెప్పే జాగ్రత్తలను పాటించి అధిక దిగుబడిని లాభాన్ని పొందు.
ఈ వారం మన చేను కబుర్లలో ఈ పాలన గురించి తెలుసుకుందాం. సమాజంలోని అట్టడుగు వర్గాల వారికి సమాచార సాంకేతిక పరిజ్ఞాన ఫలాలు అందించడానికి వారు పౌర సేవలు పారదర్శకంగా ఇబ్బందులు లేకుండా సమయానికి పొందడానికి భారత ప్రభుత్వం 1990లో ఈ పరిపాలనను ప్రవేశపెట్టింది. ఆ తరువాత ఈ పరిపాలన కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసేందుకు 27 మిషన్ మోడ్ ప్రాజెక్టులు మరియు 8 కాంపోనెంట్స్ సహా జాతీయ ఈ పరిపాలన ప్రణాళికను 2006 మే 18 కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. సమాచార సాంకేతిక పరిజ్ఞాన విభాగం పరిపాలన సంస్కరణలు మరియు ప్రజా సమస్యల విభాగం కలిసి ఈ పరిపాలన ప్రణాళికను రూపొందించాయి. జాతీయ ఈ పరిపాలన ప్రణాళిక లక్ష్యం NEGD పౌరులకు వివిధ వ్యాపారాలకు ప్రభుత్వ సేవలు మెరుగ్గా అందించాలనే లక్ష్యంతో ప్రారంభించిన జాతీయ ఈ పరిపాలన ప్రణాళిక సామాన్య మానవుడికి ఆయన నివసించే చోటే ఉమ్మడి సేవా కేంద్రాల ద్వారా అన్ని ప్రభుత్వ సేవలు అందించేటట్లుగా చూడాలి. ఆ సేవలు సామాన్య మానవుడి ప్రాథమిక అవసరాలు ఆయన భరించగలిగే ఖర్చుతో తీరేలా సమర్థవంతంగా పారదర్శకంగా విశ్వాసయోగ్యమైనవిగా నమ్మకంగా అందించాలి. ఈ సిద్ధాంతాన్ని ఆదర్శంగా పెట్టుకుని సుపరిపాలన అందించడానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను నొక్కి చెబుతోంది. ఇండియాలో ఈ పాలన మారనున్న సేవల పంపిణీ విధానం. ఇండియాలో ఈ పాలన ద్వారా ప్రజలకు తన నివాస ప్రాంతంలోని అన్ని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ సేవలు సామాన్యుడికి అందజేయడానికి ప్రభుత్వం సహకరిస్తుంది. 2006లో ప్రారంభించిన జాతీయ ఈ పాలన ప్రణాళిక దేశంలోని వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేస్తున్న సాధారణ సేవల కేంద్రాల ద్వారా సామాన్య మానవులకు వారి నివాస ప్రాంతంలోని అన్ని ప్రభుత్వ సేవలను అందించడానికి కృషి చేస్తున్నది. 2012 ఫిబ్రవరి నాటికి వివిధ బ్రాండ్ల పేరిట దాదాపు 97,159 సిఎస్సీలు ఏర్పాటై ప్రజలకు సేవలను అందజేయడం ప్రారంభించాయి. వివిధ సంస్థలు ముఖ్యంగా సిఎస్సీలు అందిస్తున్న పెక్కు ఐసిటి కార్యక్రమాల ఫలాలను అందుకోవడానికి ఇండియాలోని గ్రామీణ వాతావరణం సానుకూలంగా సంసిద్ధంగా ఉండడంతో గ్రామీణ ప్రజల జీవితాలలో మార్పుకు దోహదం చేసే ఎంతో అవసరమైన సమాచారాన్ని సేవల వివరాలను ఈ పోర్టల్ ద్వారా స్థానిక భాషలలో అందిస్తున్నది. పౌర సేవలు ఆయా రాష్ట్రాలలో అందుబాటులో ఉన్న ఈ గవర్నెన్స్ కార్యక్రమాలు ఆన్లైన్ న్యాయ సేవలు ప్రభుత్వ సంచార సేవలు ఆర్టీఐ మొదలైన వాటిని గురించిన సమాచారాన్నంతటినీ ఒకే చోట అందించడం ద్వారా మన దేశంలో సాగుతున్న ఈ గవర్నెన్స్ ఉద్యమానికి ఊతమివ్వడంపై ఈ పోర్టల్లోని ఈ గవర్నెన్స్ వర్టికల్ ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తున్నది. విఎల్ఈలకు సమాచార సాధికారతను కలిగించవలసిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని విఎల్ఈ కార్నర్ పేరిట కొత్త విభాగాన్ని ఈ పోర్టల్ ప్రారంభించింది. ఈ విభాగంలో వారికి అవసరమైన సమాచార వనరులను పొందుపరచడంతో పాటు వారు తమ అనుభవాలను తమ మాతృభాషలో ఇతరులతో పంచుకునే వేదికను కూడా ఈ పోర్టల్ ఏర్పాటు చేసింది. ప్రజలకు చేరువ అవడం, గ్రామీణ ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఈ లక్ష్యాన్ని రూపొందించారు. అవగాహన లోపం, దూరభారం వంటి కారణాల రీత్యా ప్రభుత్వ సేవలను వాటిని పొందలేకపోతున్న సమాజంలోని కొన్ని వర్గాల వారికి చేరువ చేయడమే లక్ష్యం. గ్రామీణ ప్రాంతాల్లోని పౌరులను చేరుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నెలకొల్పబడి స్టేట్ వైడ్ ఏరియా నెట్వర్క్ ద్వారా సమితి స్థాయి వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఉమ్మడి సేవా కేంద్రాలను అనుసంధానమై ఉండేందుకు జాతీయ ఈ పరిపాలన ప్రణాళిక అవకాశాన్ని కల్పించింది. ఉమ్మడి సేవా కేంద్రాలు ప్రస్తుతం మారుమూల ప్రాంతాల్లో నివసించే పౌరులు ఒక ప్రభుత్వ శాఖ నుండి గాని దాని స్థానిక కార్యాలయం నుండి గాని ఏదైనా సేవను పొందాలంటే సుదూర ప్రయాణం చేయాల్సి వస్తుంది. సామాన్య పౌరుడు ప్రభుత్వ సేవలను పొందాలంటే సమయం, డబ్బును కూడా తన స్థాయికి మించి వెచ్చించాల్సి వస్తుంది. ఈ సమస్యను అధిగమించడానికి జాతీయ ఈ పరిపాలన ప్రణాళిక లక్ష్యంలో భాగంగా ఒక పరిష్కారాన్ని రూపొందించారు. దీని ప్రకారం ప్రతి 6 గ్రామాలకు ఒక ఉమ్మడి సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. ఒక కంప్యూటర్, ఇంటర్నెట్ సౌకర్యం ఉండే ఈ కేంద్రం ద్వారా గ్రామస్తులు ప్రభుత్వ సేవలను పొందొచ్చు. ఎక్కడైనా ఎప్పుడైనా అనే ప్రాతిపదికను ఆన్లైన్ సమీకృత సేవలను అందించే విధంగా ఈ ఉమ్మడి సేవా కేంద్రాలను రూపకల్పన చేశారు. ఈ పరిపాలనను అనుసరించడం, సమాచార సాంకేతిక పరిజ్ఞానం వినియోగం ద్వారా ప్రభుత్వం పౌరులకు చేరువై మెరుగైన పరిపాలనను అందించగలుగుతుంది. అంతేకాక వివిధ ప్రభుత్వ పథకాల అమలు పర్యవేక్షణను మెరుగుపరచడానికి తద్వారా జవాబుదారీతనం పారదర్శకత పెంపొందించడానికి కూడా వీలవుతుంది. పౌరుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం, ఈ పరిపాలన ద్వారా నామమాత్రపు ఖర్చుతో పౌరులు తక్కువ సమయంలో సులభంగా పౌర సేవల కోసం దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పించడం ద్వారా ప్రభుత్వం ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచగలుగుతుంది. కాబట్టి సుపరిపాలన అందించడానికి ప్రభుత్వాలకు ఈ పరిపాలనను ఉపయోగించుకోవాలనేదే లక్ష్యం. కేంద్ర రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు సమాజంలోని అట్టడుగు వర్గాలను కూడా చేరడానికి వివిధ ఈ పరిపాలన కార్యక్రమాలు అందించే సేవలు ఉపయోగపడతాయి. నిరాదరణకు గురైన ఆ వర్గాలు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలలో పాలు పంచుకోవడానికి, తద్వారా సాధికారత సాధించడానికి ఈ పరిపాలన ఉపయోగపడుతుంది. సమాచార హక్కు చట్టం 2005 మన సమస్యల్ని త్వరగా పరిష్కరించుకునేందుకు ఏకైక మార్గం సమాచార హక్కు చట్టం, ఆధార్. ఈ విభాగంలో ఆధార్ గురించి అవగాహన, ఆధార్ నమోదు, డెమోగ్రాఫిక్ అనగా పేరు, అడ్రస్ మార్పులు, బయోమెట్రిక్ అప్డేట్, ఆధార్ స్టేటస్ అండ్ డౌన్లోడ్, ఆధార్ తో బ్యాంక్ అకౌంట్ అనుసంధానం మరియు ఇతర ఆధార్ సర్వీసుల వివరాలను పొందుపరచబడినవి. VLEల కొరకు వనరులు. ఈ విభాగం CSEs గురించి వివరాలు, వివిధ ఉపయోగకరమైన లింక్ మరియు సంబంధిత సేవలను అందిస్తుంది. ఆన్లైన్ పౌర సేవలు. ఈ విభాగం ఆన్లైన్ లో పౌర సేవలు మరియు ఒక చిన్న పరిచయం, వివిధ సంబంధిత ఉపయోగకరమైన లింక్ సమాచారం గురించి వివరాలను అందిస్తుంది. రాష్ట్రాలలో ఈ పాలన. ఈ విభాగం కేంద్ర మరియు రాష్ట్ర స్థాయిలో ఈ పాలన కార్యక్రమాల గురించి వివరాలను అందిస్తుంది. న్యాయ సేవలలో ఈ పాలన. ఈ విభాగం ఆన్లైన్ లో చట్టపరమైన సేవలు, చొరవ మరియు సంబంధిత వివిధ ఉపయోగకరమైన లింక్ సమాచారం గురించి వివరాలను అందిస్తుంది. మొబైల్ గవర్నెన్స్. భారతదేశంలో మొబైల్ ఫోన్ ప్రవేశించిన 2 దశాబ్దాలలో మారుమూల గ్రామీణ పల్లెలకు అనుసంధాన లోపం, విద్యుత్ కొరత మరియు తక్కువ స్థాయి అక్షరాస్యత వంటి అందరికి తెలిసిన అడ్డంకులు ఉన్నప్పటికీ చేరుతుంది. ఈ పాలన వనరులు. ఈ విభాగం ప్రపంచ ఈ పాలన వనరులు, వివిధ నివేదికల వివరాలను అందిస్తుంది. అవసరాలు అవగాహన. ఈ విభాగంలో సామాన్య ప్రజలకు కావలసిన అవసరాలు, వాటికి సంబంధించిన అవగాహన పొందుపరచినవి. చర్చావేదిక ఈ పాలన. ఈ చర్చావేదిక ఈ పాలనకు సంబంధించిన సమస్యలపై చర్చ కోసం అందుబాటులో ఉంది. తెలంగాణ ఈ పాలన పౌరుల జీవితాన్ని ఐటీ సులభతరం చేస్తుంది. జనాభా యొక్క విస్తృత విభాగానికి సరైన నాణ్యత, సమయం, స్థలం మరియు వ్యయంతో ప్రాథమిక ప్రభుత్వ సేవలను అందించడానికి అద్భుతమైన అవకాశాలను ప్రవేశపెట్టింది. తెలంగాణ ప్రభుత్వం ఐటీలో తన బలాన్ని పెంచుకోవడానికి నిశ్చయించుకుంది. ఎప్పుడైనా ఎక్కడైనా పౌరుల సేవలను అందిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పాలన సేవలు, మీ సేవ పోర్టల్, ఈ సేవతో పౌర సేవ, తెలంగాణ స్టేట్ పోర్టల్, టిఎస్ ఆన్లైన్, ఈ ప్రొక్యూర్మెంట్, CFST రవాణా శాఖ సేవలు, టిఎస్ స్టేట్ వైడ్ ఏరియా నెట్వర్క్, టిఎస్ స్టేట్ వైడ్ వీడియో కాన్ఫరెన్స్, సాఫ్ట్ నెట్, ఈ రిటర్న్, వాట్, ఈ రిటర్న్, CDSC, CT, వాణిజ్య పన్నులు విభాగం యొక్క చట్టబద్ధమైన రూపాల ఆన్లైన్ సంచిక, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఈ సువిధ, మున్సిపాలిటీలకు పూర్తి దరఖాస్తు, ఈ గవర్నెన్స్ ప్రాజెక్టులలో చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు, మీ సేవ పోర్టల్. తెలుగులో మీ సేవ అంటే మీ వద్ద సేవ అనగా పౌరులకు సేవ. ఇది జాతీయ ఈ పాలన ప్లాన్ పబ్లిక్ సర్వీసెస్ క్లోజర్ టు హోమ్ యొక్క దృష్టిని మెరుగుపరుస్తుంది మరియు G2C అండ్ G2B సేవలకు సింగిల్ ఎంట్రీ పోర్టల్ ను సులభతరం చేస్తుంది. మీ సేవ యొక్క లక్ష్యం సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సులభతరం చేయబడిన స్మార్ట్, సిటిజన్ సెంట్రిక్, నైతిక, సమర్థవంతమైన పాలనను అందించడం. ఈ చొరవతో అన్ని ప్రభుత్వ సేవలను పౌరులు మరియు వ్యాపారవేత్తలకు అన్ని వర్గాల సార్వత్రిక మరియు వివక్షత లేని డెలివరీ మరియు ప్రభుత్వానికి మెరుగైన సామర్థ్యం, పారదర్శకత మరియు జవాబుదారీతనం ఉంటుంది. చొరవ లక్షణాలు. ప్రభుత్వ పౌర ఇంటర్ఫేస్ ను అన్ని స్థాయిల పరిపాలనతో పాటు భాగస్వామ్య పాలన నమూనాతో మార్చుతాయి. మీ సేవ కేంద్రాలు 4,500 పైగా కియోస్కులు తెలంగాణ రాష్ట్రం అంతటా వ్యాపించాయి. మీ సేవా పోర్టల్ పౌరుల సేవలను పొందడానికి వెబ్ పోర్టల్. సేవా డెలివరీలో భాగంగా లావాదేవీల మొత్తాలు, లావాదేవీల ప్రారంభ స్థానం, ఛానల్, అప్లికేషన్ ప్రాసెసింగ్ యొక్క బహుళ దశలకు సంబంధించిన సమయ స్టాంపులు మరియు డిపార్ట్మెంట్ నుండి సేవ పూర్తయ్యే సమయాలు వంటి పౌరుల లావాదేవీల యొక్క బహుళ అంశాలను ఎలక్ట్రానిక్ సర్వీసెస్ డెలివరీ సంగ్రహిస్తుంది. ఏదేమైనా ప్రస్తుత వ్యవస్థ ఫ్రాంచైజీల పనితీరును మరియు విభాగాల యొక్క శీఘ్ర మరియు స్పష్టమైన విశ్లేషణను ప్రతిసారి ప్రశ్నలు వ్రాయవలసి ఉంటుంది మరియు నివేదికలను పట్టిక రూపంలో వేరు చేయాలి. మీ సేవా డాష్బోర్డ్ మెరుగైన సేవా డెలివరీ యొక్క అనేక అంశాలను సాధించే దిశగా చర్యలను నడిపించే శక్తివంతమైన సాధనం మీ సేవా డాష్బోర్డ్ అని కూడా పిలువబడే ఇంటరాక్టివ్ మీ సేవా డాష్బోర్డ్ ని ESD అభివృద్ధి చేసింది. వీటితో పాటు పౌరులకు సేవలను సమర్థవంతంగా అందించడానికి సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్లను, రియల్ టైమ్ పర్యవేక్షణ, ఫ్రాంచైజీలచే సేవా డెలివరీ యొక్క సమయ పర్యవేక్షణకు సమీపంలో జిల్లాల వారీగా, విభాగం వారీగా, సేవా వారీగా ఇంటరాక్టివ్ మీ సేవా డాష్బోర్డ్ మీ సేవా ఛానళ్ల ద్వారా చేపట్టిన పౌరుల లావాదేవీల యొక్క నిజ సమయ గణాంకాలు మరియు విశ్లేషణలను అందిస్తుంది మరియు ఏ సమయంలోనైనా సేవలను పంపిణీ చేయడానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి, లక్ష్య చర్యలను నడిపించడానికి అంతర్దృష్టులను అందిస్తుంది. మీ సేవా డాష్బోర్డ్ జాగ్రత్తగా ఎంచుకున్న కులమానాల ద్వారా ESG సెటప్ పనితీరుపై సమగ్ర అవలోకనాన్ని అందిస్తుంది. ఇది మునుపటి కాల వ్యవధిలో పనితీరుతో ప్రస్తుత స్థితిని పోల్చడానికి అనుమతిస్తుంది మరియు ఉపసమాన పనితీరు యొక్క మూల కారణాలను గుర్తించడంలో సహాయపడుతుంది. సీనియర్ ITE అండ్ C అధికారుల నుండి నిరంతర పర్యవేక్షణతో పాటు మూల కారణాల యొక్క ఖచ్చితమైన గుర్తింపు, సమస్యలను సమయానుసారంగా పరిష్కరించడానికి విభాగాలు మరియు అధికారుల చర్యలను నడిపిస్తుంది. అవార్డులు తెలంగాణకు CSI నిహిలెంట్ ఈ గవర్నెన్స్ అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ 2016 లభించింది. 24 జనవరి 2017న కోయంబత్తూరులో తెలంగాణ రాష్ట్రానికి CSI నిహిలెంట్ ఈ గవర్నెన్స్ అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ 2016ను ESD కమిషనర్ శ్రీ GT వెంకటేశ్వరరావు అందుకున్నారు. విన్నారు కదా శ్రోతలు, వచ్చే వారం మరొక అంశంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు.
విజ్ఞాన గణికి స్వాగతం. గతవారం మేమడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితా కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలేమిటో ఇప్పుడు విందాం. గతవారం మొదటి ప్రశ్న, యాసంగి మొక్కజొన్నలు అదనపు మొక్కలను మొలకెత్తిన ఎన్ని రోజుల తర్వాత తీసివేయాలి? ఆప్షన్ ఏ 10 రోజులు, ఆప్షన్ బి 15 రోజులు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ ఏ 10 రోజులు. గతవారం రెండో ప్రశ్న, 100 గ్రాముల బేబీ కార్న్ ఎన్ని క్యాలరీల శక్తి ఉంటుంది? ఆప్షన్ ఏ 342 క్యాలరీలు, ఆప్షన్ బి 450 క్యాలరీలు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ ఏ 342 క్యాలరీలు. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపిన వారు రేణుశ్రీ, బొంతపల్లి, వి నాగేశ్వరరావు, నర్సాపురం, డాక్టర్ ఎస్ స్వరూప, దోమల్గూడ, వల్లాల విజయలక్ష్మి, ఆలేరు, మాధవి, బొంతపల్లి. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు ఎం నందిని, ఎం పాపమ్మ, ఖమ్మం. కేవలం రెండో ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు శ్రీమతి ఝాన్సీ కర్రీ, హైదరాబాద్, డాక్టర్ రామ్మూర్తి, హైదరాబాద్. వీరందరికీ మా చేనుకబుర్ల తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గనిలో మీరందరూ ఎదురుచూసే ప్రశ్నలేమిటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న, మిరపకాయల్ని ఎండబెట్టేటప్పుడు తేమ శాతం ఎంత మించకూడదు? ఆప్షన్ ఏ 10%, ఆప్షన్ బి 20%. ప్రశ్న మరొకసారి, మిరపకాయల్ని ఎండబెట్టేటప్పుడు తేమ శాతం ఎంత మించకూడదు? ఆప్షన్ ఏ 10%, ఆప్షన్ బి 20%. ఈ వారం రెండో ప్రశ్న, మిరప పంట నాణ్యత మరియు రంగు కోల్పోకుండా ఎక్కడ నిల్వ చేయాలి? ఆప్షన్ ఏ గోడౌన్, ఆప్షన్ బి కోల్డ్ స్టోరేజ్. రెండవ ప్రశ్న మరొకసారి, మిరప పంట నాణ్యత మరియు రంగు కోల్పోకుండా ఎక్కడ నిల్వ చేయాలి? ఆప్షన్ ఏ గోడౌన్, ఆప్షన్ బి కోల్డ్ స్టోరేజ్. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సరియైన సమాధానం ఏ అయితే ఒకటి ఏ అని, బి అయితే ఒకటి బి అని, అలాగే రెండో ప్రశ్నకు సరియైన సమాధానం ఏ అయితే రెండు ఏ అని, బి అయితే రెండు బి అని మీ పేరు ఊరు టైప్ చేసి 9550704672 నెంబర్ మరొకసారి 9550704672 కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చే వారం చేనుకబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు. ధన్యవాదాలు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.